చేసేది కాబట్టి వదిలిపోయేది గనక దీనికి మార్పులున్నాయి గనక ఎప్పటికీ ఏది చేయగలుగుతున్నామో దాన్ని అనుభవిస్తూ లోపల మాత్రం మనస్సు చేత చేసేదానికి మాత్రం అది కూడా కొంతవరకే ఉంటుంది. మనసు దాన్ని ఆస్వాదం చేసేంత మనసు మనసుగా ఉండటంలే. మనసు దాన్ని ఆస్వాదంలో పడిన తర్వాత మనసు మనసుగా ఉండటంలే. దేనిలోక వెళితే అది రూపం ధరించట్లే. పండు పండుగా, కాయ కాయగా, ఆకు ఆకుగా, రెమ్మ రెమ్మరా, కమ్మ కమ్మగా, మొద్దు మొద్దుగా, భూమి భూమిగా, ఇసుక ఇసుకగా, గోడకి గోడగా, సిమ్మెంటుకు సిమ్మెంటుగా, చంద్రుడికి చంద్రుడిగా, సూర్యుడికి సూర్యుడిగా, నక్షత్రానికి నక్షత్రాలుగా, ఏది ఆ పరబ్రహ్మ అనేటువంటి ప్రకాశం లేకపోతే దీనికి విలువ ఉన్నది. అచేతనానికి అచేతనంగాను ప్రకాశిస్తోంది, చేతనానికి చేతనంగా కూడా ప్రకాశిస్తోంది. కార్యకారణాలకి తానే అధిష్టానమై ఉన్నటువంటిది ఈ జీవితం. ఉన్నంత వరకు మనం చక్కగా చెప్పుకుంటూ ఆనందిస్తూ అనుభవిస్తూ ఇలా మునిగితేనండి అన్నారు. తర్వాత మాత్రం ఇది వెళ్లేది కాదు, చెప్పుకునేది కాదు, ఈ చెప్పబడేటువంటి దానికి ఏదైతే ఆధారమై ఉన్నదో ఆ అక్షర స్వరూపమే తానై ఉన్నది అనేటువంటి నిజ సత్యాన్ని. కాబట్టి నిజ భక్తమందార సదా ఎల్లప్పుడూ శివ మంగళం. మార్పు ఎక్కడుంది? ఎంత అనుకున్నా ఎక్కడికి వెళ్ళినా వెళ్లాల్సింది మూలాలకు వెళ్లాల్సింది. అందుకని నీ పాద సంసేవ దయసేయవారు సేవ ఇవ్వకుండా ఎలా ఉన్నారు? ఇప్పుడు దాకా పాదముల సేవ చేసుకు, ఇప్పుడు చేసుకుంటూనే ఉన్నాగా పాదముల సేవ. స్వామివారు ముఖస్తుగా వారి ద్వారా ప్రవహించినటువంటి ఆ ప్రవాహము అది ఇంకా అలా భక్త హృదయాల్లో ప్రవహిస్తుంది. జీవనది, జీవనది అది ఆగిపోయేది కాదు, ఎండిపోయేది కాదు. దానికి ఎండాకాలం వర్షాకాలం అనేటువంటి తేడా లేదు. నిత్య నూతనంగా ఎప్పుడూ ఒకలానే ప్రకాశిస్తుంది బోధ అనేటువంటి ప్రవాహం. మధ్య మధ్యలో ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క భక్తి హృదయము కలుస్తున్నప్పుడల్లా ఏమవుతుంది? దానికి మరింత ప్రకాశం వస్తుంది. ఎందుకని? గుర్తింపు భావన ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని అటువంటి ఏది గురుస్వరూపం అనేటువంటి, గురుతత్వం అనేటువంటి అది వచ్చేది పోయేటువంటిది కాదు. కనుక అనుభవైక వేద్యమైనటువంటిది. ఇప్పుడు ఎక్కడుందండి మనకి ఖాళీ? మనం తీసుకుంటున్నామంటే ఖాళీ. అయ్యి బాబోయ్ భజన దగ్గరికి వెళ్తే అది కూడా ఖాళీ ఉండదు కదా. రాత్రులు రాత్రులు ఖాళీ ఉండదు. మరి ఖాళీ మనం తీసుకుంటున్నాం ఎందుకని? తట్టుకోలేక. మా వల్ల అవుతుందా అయ్యా? నువ్వు చేసుకోవచ్చు కానీ ఆపకుండా కార్యక్రమాలు మా వల్ల అవుతుందా? మేము పాళీలు వేసుకుంటూ ఉంటాం. మేమేం చేసుకుంటూ ఉంటాం? పాళీలు వేసుకుంటూ ఉంటాం, వంతలు వేసుకుంటూ ఉంటాం. వంతలు దీనికున్నది, దానికి హద్దు లేదు. అటువంటి స్వయం ప్రకాశ స్వరూపమైన అందులో ఎక్కడుంది ఖాళీ? ఎక్కడ చూద్దాం? ఏది ఏది రాదంటే కాదంటే కూడుతోంది. అందుకని మనకి ఇటువంటి అవకాశాన్ని గురుదేవులు మనకి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ప్రసాదించారు. మరి అదే జరుగుతుంది. ఆ దానిలో నువ్వు మునగడంలో ఉంది. ఎంతవరకు మునుగుతావో, లేదా మునుగుతా తేలుతా శాంతం లేచి ఒడ్డుకే వచ్చాననేటువంటి ప్రపంచం అనేటువంటి ఒడ్డుకొస్తావో, లేకపోతే ఆ లోపలే ఉన్నటువంటి సువర్ణాకాశంగా ఆ ప్రవాహంలో చక్కగా అనంత స్థాయి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి దివ్య చరణారవింద సేవ చేసుకుంటామో, లేకపోతే ఆ గంగనే ధరించినటువంటి సదాశివుని యొక్క అనుభవాన్నే పొందుతామో, లేకపోతే అన్నిటికీ ఆధారమైన శక్తిని మనం అనుభవించగలుగుతాము. అది గురుశక్తి. అందుకని వింటుంటే ఎక్కడ వదిలిపెడతాము? ఎక్కడ వదిలిపెట్టగలము? అందుల పాపం రాత్రుళ్ళు ఈ పగలు సేవ చేసే వాళ్ళు ఎవరికీ అడ్డు కలిగించకుండా పాపం మా వాళ్ళు వచ్చేసారు అటు కట్టమూరు నుంచి, ఇటు నిడమరు నుంచి, నిండకొల్ నుంచి. ఇంకా నిండకొల్ వాళ్ళు రాలేదనుకుంటా. నిడమర్రు ఇటు పక్క నుంచి కట్టమూరు రాత్రి పాళీ లేవంటే అందరు మీద అందరూ పాపం సేవ చేస్తున్నారు. మీరు పడుకోండి, మేము పాళీలు వేసుకుంటామని అర్ధరాత్రి పాళీలు వేసుకున్నారు వాళ్ళు. ఎవరైనా కొంచెం మార్చుకుంటావా? మేము కొన్ని రోజులు మేము రాత్రి చేస్తాం, మీరు పగలు చేయండి అంటే పగలి పనులు కదా మనకి. కానీ వాళ్ళు హాయిగా పాడుకుంటూ బాబుజీ వారి వారితో మాట్లాడుతున్నారు. రెండో బాబుజీ పగలంతా కార్యక్రమాన్ని నివర్తించి ఏదైనా ఉందనుకోండి, అప్పుడు వారితో ఎప్పుడు మాట్లాడుతుండేవారు? మా గురు సోదరులు ఒక ఆయనంట వెయిట్ చేస్తూ ఉన్నారట. ఇక్కడ స్వామివారు వస్తారు, బయటకు వస్తారు, సత్సంగం ఉంటుందని మా గురు సోదరులు ఒక ఆయన బాగా చాలాసేపు రోజు ఆ కాలంలో ఆ సమయంలో ఏదో ఒక సమయానికి స్వామివారు రావడం, సత్సంగం జరగడం, ఇవన్నీ జరుగుతుండేది. మా గురు సోదరులు ఎదురు చూశారట. చూస్తే రాలేసరి కదా లోపల ఉన్నటువంటి అక్క చెక్క అదే అక్కడ తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ ఒకరికొకరు చెప్పి ఇంకా బాబు గారు బయటికి రారి వాళ్ళకి ఇంకా మీరందరూ కూడా ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు మీ ఇళ్ళకి అని చెప్పారు. చెప్పేసరికి అందరూ వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే సరే ఈయన అయ్యో ఇంత మాట్లాడదాం అనుకున్నాని చేద్దాం అనుకున్నాని అని చెప్పి అలాగ వెళ్లి ఇక నిద్ర పట్టక లోపల ఉన్నటువంటి స్మరణ పెరిగి స్మరించుకుంటూ స్మరించుకుంటూ ఆ రెండో గేటు దాటి అలా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్లి అయ్యో ఇవాళ పాట పాడదాం అనుకున్నానే బాబుజీ గనక సత్సంగానికి వస్తే అని అక్కడికి వెళ్లి అలా ఆకాశంలో చూసుకుంటూ పాడుకుంటున్నాడు. పాడుకుంటే వెనకాలే వెళ్లి ఒక్క దరువు పడిందంట వీపు మీద. ఉలిక్కు పడి చూస్తే ఎవరండి? బాబుజీ మహారాజ్ గురుదేవుడు, శ్రీ గురుదేవుడు. వెంటనే ఒళ్ళు జల్లు మందంట, అంటే దండం పెట్టేసుకున్నట్ట దండం పెట్టి నేను రాను అనుకున్నారే అనుకున్నట్టు అన్నట్ట స్వామివారు. ఇంకేం మాట్లాడలేదు. ఏది ఏది పాడుతున్నావు కదా, ఆ పాడ నాతో నా దగ్గర పాడాలనుకున్నావు కదా, నువ్వు పాడుతున్నావు అని వచ్చేసాను అని పాడమన్నారట. సరిగా హాయిగా పాడుకున్నట్టు ఆయన. పాడుకున్న తర్వాత అంతలోకి స్వామివారు ఈ పాట అలాగే వారిద్దరు అక్కడే సంచరిస్తూ అలాగే పాడుకుంటున్నట్ట పాడుకుంటూ వింటున్నట్ట స్వామి. దానికి అర్థతాత్పర్యాలు అన్ని అక్కడ చక్కగా మన సత్సంగం జరిగిపోతుంది. అక్కడ రోడ్డు అడ్డేం రాదు. నిజమైన సత్సంగీడికి రోడ్డు అడ్డు రాదు, కాలం అడ్డు రాదు. అంతలోకి అక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు, ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన కూడా స్వామివారిని ఆశ్రయించిన ఆయన వచ్చి ఆయన అన్నట్ట దండం పెట్టుకుని స్వామివారికి దండం పెట్టుకుని బాబు బాబు నేను ఒక అమ్మాయిని వరించాను, నేనేమైనా సరే ఆ అమ్మాయినే నేను వివాహం ఆడతాను అన్నట్టు. అంటే బాబుజీ మహారాజ్ అన్నారట, అంటే నువ్వు అనుకోవచ్చయ్యా, మరి మీ అమ్మ నాన్నగారు వాళ్ళంతా ఒప్పుకుంటున్నారా? మరి వాళ్ళేమన్నారు ఏంటి? వాళ్ల నిర్ణయం ఏదో ఉంటుంది కదా పాప, ఇన్నాళ్ళు పెంచిన వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళ నిర్ణయం ఏదో ఉంటుంది కదా. వచ్చిందని చెప్పేది విన్నావు నువ్వు ఒకసారి? అది కూడా అర్థం కావట్లేదు, తెలుగులోనే మాట్లాడు. అయితే ఆయన వచ్చి అడిగి స్వామివారు అన్నారట, తల్లిదండ్రులు నిర్ణయిస్తారు కదా బాబు, చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేశారు అందులో, అందుకని వాళ్ళకేవో ఉంటాయ్యా ఐడియాస్, మరి పాపం మరి దాన్ని ఏమంటావు? లేదు బాబు గారు, మీరు చెప్తే మా అమ్మ నాన్న వింటారు, మీరు చెప్పకపోతే మా అమ్మ నాన్న వినరు. ఇప్పుడు మా అమ్మ నాన్న ఒప్పుకోట్లే, అయిపోయింది కార్యక్రమం, ఇంటి దగ్గర అయిపోయింది, మా అమ్మ నాన్న ఒప్పుకోట్లేదు, అందుకని మీ దగ్గరికి వచ్చాను. అందుకని బాబు గారు మీరేమైనా సరే నేను చాలా మనస్ఫూర్తిగా నా ప్రాణమన్నా సరే ఇచ్చి నేను ఆ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకెవరిని అయితే పెళ్లి చేసుకున్నా అసలు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నట్టండి అబ్బాయి. అంటే ఇందులో డబల్ అర్థాలు ఉంటాయి. రండి, మన సాధకుడికి కావాల్సిన విషయం వస్తుంది అనమాట. అందుకని బాగా నిద్ర పెట్టండి. అది ఎవరి విషయం? నేను మడి కట్టుకునే ఉన్నానని అనుకోకండి. ఇక్కడ చాలా ఈ మడికి చాలా అర్థాలు ఉన్నాయి ఇక్కడ అనేసరికి బాబుజీ అన్న స్వామివారు అనేసరికి అబ్బాయి శతవిధాల ఇక పోట్లాడుతున్నది స్వామివారిని ప్రార్థిస్తున్నాడటండి. కళ్ళ నీళ్ల పర్యంతం చేసుకుని నేనేమైనా సరే ఆ అమ్మాయినేనండి, నేను ఇంకా అంతే అంటావా బాబుజీ అన్నట్టు, అంతే అంటావా అన్నట్టు. నీకు ముమ్మాటికి అందనండి అంటే బాబుజీ ఏదో లొంగిపోయారు అనుకుని తన మాట ఏదో రాణిచ్చేస్తోంది అనుకుని నిజంగానండి ముమ్మాటికి నిజండి, అయితే నీ మాటే నిజమంటావు అంతే కదా. అంటే అవునండి బాబు, నిజంగా నేను చాలా అంతీదిగా ప్రేమించాను ఏమిట్రా అన్నట్టు బాబు. అంతీదిగా ఏంటండి, నేను పెళ్ళంటూ చేసుకుంటాను అబ్బాయినే చేసుకుంటాను, అమ్మాయినే చేసుకుంటాను, నేను పెళ్ళంటూ చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటాను, అది ఇది అంటున్నట్ట. అన్నారట. సరే నిజమైతే సరే కొంతసేపు అట్లా చూసి ఏం కాదు కాని నేను ఒకటి చెప్తాను నీకు. నువ్వు ముందర ఏం లేదు కాని ఆశ్రమం లోపలికెళ్ళి లోపల ఆ మూల ఒక బిల్డింగ్ ఉంది. ఏ మూల? ఆశ్రమం మూల ఆ మూల ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ మేడ కదా, మేడ ఆశ్రమం ఆ మూల ఒక బిల్డింగ్ మేడ ఉంది. ఆ మేడలో ఉంటున్నారు కదా, ఆ మేడలో ఉండే ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుందయ్యా. ఎంత అందంగా ఉంటుందో తెలుసా? చాలా అందంగా ఉంటుంది. ముందర వెళ్ళి ఈ అమ్మాయిని చూసిరే. ఒకవేళ నీకు ఈ అమ్మాయి నచ్చింది అనుకో, అప్పుడు తర్వాత మాట్లాడదాం. నీకు ఆ అమ్మాయి నచ్చిందో నువ్వు అనుకున్న అమ్మాయి, లేకపోతే ఇప్పుడు నేను చూడమంటున్నాను కదా, ఇప్పుడు ఈ అమ్మాయి నచ్చిందో తర్వాత ఆలోచిద్దాం, వెళ్ళి చూసిరా అన్నట్ట. అంటే పాపం పిచ్చిన కొడుకు. పాపం వెంటనే ఎవరిని ఇంతకు ముందు అంత ఏడ్చాడు కదా, నా ప్రాణంతో సమానంగా అన్నాడు కదా బాబుగారు. మరి ఆ అమ్మాయి అనగానే మరి లొంగడు వెళ్ళి చెప్పండి. తప్పకుండా చూస్తానండి అయితే అన్నాడు. మరి తెల్లారాలి కదా, రాత్రిపూట కదా జరిగింది అది, రాత్రిపూట కదా జరిగింది. పాపం తెల్లారారు చూశారు, మా తెల్లారే ఎప్పుడు ప్రార్థన అవుతుందా గబగబా చూశాడు. ఈయన ప్రార్థన మీద కాదు, ఇక ప్రార్థన అంతా అమ్మాయి మీద. ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు అమ్మాయి ఎవరో పేరు అది తెలియదు, వెళ్ళి చూడాలి. ఇప్పుడు ఆ అబ్బాయి వెళ్ళి చూసొచ్చేశాడండి. ఆ అబ్బాయి వెళ్ళి చూసొచ్చేశాడు. సరే తర్వాత మెల్లగా గురుదేవులు ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా ఆ అబ్బాయిని పిలిచారు. ఆ అబ్బాయిని పిలిచి ఎవరా అమ్మాయిని చూసావా అన్నారు. భలే వారండి బాబు గారు, మీరు వెళ్ళి వెళ్ళి ఆ ముసలమ్మని చూపిస్తారా నాకు. ఇందిగా మేడ మీద ఎవరు లేరు, ముసలమ్మ ఉందంటే ఆవిడ. వెళ్ళి వెళ్ళి నన్ను ముసలమ్మని చూడమంటారా బాబు? అదేంటండి బాబు గారు, మీరెవరు అందమైన అమ్మాయిని చూపిస్తారంటే ముసలమ్మని చూపించారు నాకు అన్నారట. బాబుజీ అన్నారట, ఇప్పుడు ఇందులో తప్పంతా నీదేనయ్యా, ఏదో నన్ను అంటున్నావు గాని నువ్వేమన్నావు? నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే తప్ప ఇంకొకరిని చేసుకోను అని ఏది? నువ్వు ఇక్కడ ఎంత పాపం, లోపలున్న నీరంతా ధారపోసేంత ఏడ్చం. పైగా నీ తల్లిదండ్రుల్ని నన్ను ఒప్పించమన్నావు. నీ మనసు ఇంత తీరులో ఉన్నప్పుడు నేను వెళ్ళి చూడమంటే, నువ్వు వెళ్ళావు అంటే ఇంకో అమ్మాయిని చూసి ఆ అమ్మాయి బాగుంటే ఆ అమ్మాయిని వదిలిపెట్టేద్దామనేగా. మరి ఈ అమ్మాయి ప్రాణంతో సమానంగా ఎలా ప్రేమించావయ్యా నువ్వు? నీదంతా అబద్ధ ప్రేమ అన్నమాట, నీదంతా అబద్ధ ప్రేమ. నీకు గనక ఈ అమ్మాయి నువ్వు అన్న మాట మీదే గనక ఈ అమ్మాయి గనక ఈ అమ్మాయి మీదే మనసు పడితే, నువ్వు అమ్మాయిని చూడడానికి నేను చూపిస్తే మాత్రం చూడడానికి వెళ్తావా? నువ్వు వెళ్ళావు కదా, అంటే నువ్వు ఇక్కడ ఈ ఆడకూతుల్ని మోసం చేయడానికి కూడా వెనక్కి తగ్గల. నీ మనసు ఇట్లాంటిది అంటే స్వార్థపరత్వం అన్నమాట. మరి నువ్వేమిటయ్యా, ఏదో ప్రేమించేశాను మా మీ అమ్మ నాన్న నేను ఒప్పించడం, ఇవన్నీ కూడా దగా మాటలే. నువ్వు మోసం పోవడం, నువ్వు మోసగించడం కాకుండా నన్ను కూడా మీ అమ్మ నాన్నని మోసగించమంటావు అన్నమాట. ఈ అవాకులు చవాకులన్నీ మానేసి నీ ప్రేమ తెలిసిపోయింది కదా, వెళ్ళి మీ అమ్మ నాన్న చెప్పిన పెళ్ళం చేసుకోపో అన్నారు. అనేది ఏమయ్యా, ఒక గురుపాదాన్ని ఆశ్రయించారనుకో, గురుపాదాన్ని ఆశ్రయించిన తర్వాత ఆ గురుదేవుడి దగ్గర నీకు సాధనకి కావలసినటువంటి విషయమంతా నీకు ఒక భాండారం, పూర్ణమైనటువంటి తత్వం నీకు అందుతోంది. మరి నీకు ఈ గురుపాదం దగ్గరింత పూర్ణమైనటువంటి తత్వం అందుతున్నటువంటి సమయంలో ఎవరో ఫ్రెండ్ వచ్చో, లేకపోతే నీ భార్య ఏ చెవునో వినో, లేకపోతే టీవీలో చూసు, ఎవరో ఒక గురువు గారు మంచి ఆయన బాగా చెప్తున్నారు, బోలంత మంది శిష్యులున్నారు పెద్ద ఆశ్రమం అని ఎవరో చెబితే, ఈ బుద్ధిమాన వాళ్ళందరూ ఇంకొక గురువు ఇంకొక గురువు ఇంకొక గురువు అని పరుగు పెడుతున్నారు కదా, అక్కడ ఏం ఉన్నదని ఇక్కడ ఏం లేదని, అక్కడ ఏం లేదని ఇక్కడ ఏం ఉన్నదని ఎందుకు మార్పులు చేస్తున్నారు? ఎందుకు మార్పులు చేస్తుంటారయ్యా? ఎప్పుడైతే లోకువ తక్కువ ఇంత చెప్పారు మా గురు సోదరులేమని, ఇంకా నాకు తెలియందేమీ లేదు అని నువ్వు అనుకుని సంపూర్ణత గురుదేవుణ్ణి ఆశ్రయించి నువ్వు సాధన చేసినప్పుడే అక్కడే ఉంది నీకు పూర్ణ బోధ. నాకే మా పిల్లగాడు ఒక ఆయన ఇది ఉపన్యాసం వింటూ పనిచేస్తున్నాను, ఇంతలోకి శరణాగత భావన భక్తి అని వచ్చింది. పిల్లగాడు అడుగుతున్నమాట, భక్తి అంటే ఏమిటి, శరణాగతత్వం అంటే ఏమిటి, రెండు భిన్నం కాదయ్యా. శరణి ఎప్పుడైతే పొందుంటామో అదే భక్తి. అది మన నోడుతో చెప్పుకుంటే భక్తి, నోడుతో మనం వెల్లడి చేసుకుంటే మేం భక్తులు అనుకుంటే భక్తి కాదది. మన నడకలో ప్రతి చర్యలో అది మనం మనమేమో అనుభవించాలి. మన నుంచి ఎవరైనా మన మనస్సు మన శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు, లేకపోతే లబ్ధి కావాలనుకున్నటువంటి వాళ్ళు ఇంకొకరు గుర్తించాలి. మన నడక ద్వారా, మన ప్రవృత్తుల ద్వారా, ఏది మన నివృత్తి ద్వారా ఇక్కడ గుర్తించాలి. నిజమైన భక్తి తత్వం అంటే అది. శరణాగత భావన అంటే 10 సార్లు నమస్కారం పెడదానండి, అది శరణాగత భావన అంటే గురుదేవులు అలా ఒప్పుకునేవారు కాదు. నా అనుభవం చెప్తున్నా, మీరు రోజుకి నమస్కారం పెట్టుకున్నారా బాబు గారి దగ్గర అంటే నమస్కారం పెట్టుకోవడానికి చాలా భయం వేసేదండి. ఎప్పుడు ప్రకటించేవారు కదా, నువ్వు చేసేదంతా ఏంటి, నువ్వు చేసేదంతా నమస్కారం కదా, 10 సార్లు కాళ్ళ మీద పడితే అయిపోతుంది అనుకున్నావా అని ఎన్నిసార్లు విన్నాను, ఎంతమంది విషయంలోనో విన్నాను నేను. ఎందుకని, మరి నమస్కారం కావాలనుకుంటున్నాం కదా, నమస్కారం కావాలి వద్దంటలా ఉందా, మితం ఉంది దానికి కూడా. ఒక్కసారి ఎప్పుడైతే సాష్టాంగం ప్రణమ్య అనుకున్నామో మనస్సు అప్పుడు అక్కడే ఉండిపోతోంది, అంటే వెనక్కి తెచ్చుకుంటున్నావు అన్నమాట నువ్వు, అబద్ధపు నమస్కారాలు అన్నమాట. అందుకని మళ్ళా మాట్లాడితే ఒక యోగా అయిపోతుంది, కాస్త ఈ దేహాన్ని నీ కేజీ దేహాన్ని పడకేసి లేచి పడకేసి లేస్తే కాస్త. అంటే శరణాగత భావన అంటే ఏమిటి, ఏమీ లేదు అంత నీది, తల వంచుకు ఉండడం. కొంతమంది మొండి వాళ్ళు కూడా తల వంచుకుని ఉంటారండో, గురుదేవులు కొంతమంది ప్రశ్నిస్తూ ఉండేవారు. ప్రశ్నిస్తే అంటే 88 ఆ ప్రాంతంలోనే కొంతమంది మా పిల్లకాయలు ఉంటుండారు. ఆ పిల్లకాయలు పాపం ఇప్పుడు బాగా తెలుసుకున్నారులేండి పాపం. అప్పట్లో ఏంటంటే మొండితనం ఉండేది మా వాళ్ళ దగ్గర, మా వల్లి ఉండేది అలాగే మొండిగా. బాబుజీ ఎన్ని అడగనివ్వండి ఇంతే, ఇంకా దాని చేత సమాధానం వచ్చేది కాదు ఆ రోజుల్లో. గురుదేవులు అలా అడుగుతున్నప్పుడల్లా ఏ చెప్పవే అన్నా కూడా ఇంతే. అలాగే చాలా మందికి మొండి పిల్లలు ఉంటారు ఇళ్లలో చూడండి, మీరేం అడగండి మొండివాడికి బెత్తిడే తోక అంటారు మన సామెతలు. మొండివాడికి బెత్తిడే తోక, ఇక ఎవరు వాళ్ళు ఏమీ చెప్పించలేరు, ఇక వాళ్ళ దగ్గర నుంచి ఆఖరికి విసుగు కూడా వస్తుంది అక్కడికి. మొండివాడు రాజు కంటే బలవంతుడు. అందుకని మనం ఏంటంటే శరణాగత భావతని అంటే ముందు రోజే చెప్పుకున్నాం మనం ఏమని, యాక్టివిటీ, సోమరితనం లేకుండా ఉండటం. మనం చేసే పని ఇంకొకరికి నష్టం కలిగించకుండా కష్టం కలిగించకుండా మనం చేయగలిగింది చేయడం. ఇదంతా ఎందుకు నాకు అనిపిస్తుంది, బృందావనం చుట్టూ దొర్లు దండాలు పెట్టేసాం అనుకోండి, బా ఎంతమంది బాధతూళి మన శరీరానికి అంటుతోందండి. చెయ్యగలిగిన వాడు చాలా మందికి తెలియదు అనుకుంటా, చేయగలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే గురుదేవులు అమెరికా వెళ్లిన సమయాల్లో, మేమందరం అమెరికా వెళ్లిన సమయాల్లో స్వామివారికి ఆరోగ్యం అంత బాగుండేది కాదు, అంతకాదు చాలా బాగుండేది కాదు. సరే ఆ సమయంలో అక్కడికి వెళ్లిన తర్వాత సరే వెళ్లిన వాళ్ళు కూడా భక్తులు డాక్టర్లు కనుక వారి జాగ్రత్తలు వారు తీసుకుని ఆ టెస్టులు అవుతుండేవి అయినాయి. సరే వారు హార్ట్ ఆపరేషన్ చెయ్యాలి అన్నారు స్వామివారు, హృదయబాబు కదా వారు ఆపరేషన్కి ఒప్పుకోల అంగీకరించల. అందుకని మళ్ళా తిరుగు ప్రయాణమై వచ్చేసాం మేము. వచ్చేసేటప్పుడు అక్కడ ఎప్పుడైతే డాక్టర్లు టెస్టులు ఇవన్నీ జరిగాయో అప్పుడు అమ్మ ఒకేసారి తలుచుకుందన్నమాట. అంటే అప్పుడుదాకా జడుండి వెనకాల ముడిపెట్టేసి గురుదేవులకి అంతారోగ్యం పూర్ణత బాగుంటే ఇక సర్వ సన్యాసనమాట. అంటే ఇక బాబు నడవమంటే నడవడం, కూర్చోమంటే కూర్చోవడం, లేవమంటే లేవడం జడం అనమాట. ఇంకా అలా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నా. నిర్ణయం తీసుకుని మళ్ళా దానికి తగినటువంటి సాధన చేసుకుంటూ ఉండేవాళ్ళం అనుకోండి, చేసుకోవడం జరిగింది బాబుజీ ప్రసాదం. సరే తిరిగి వచ్చే సమయానికి మరి వ్యాధి తగ్గల మళ్ళా తిరిగి వచ్చాం తిరుపతి. తిరుపతి వచ్చాం. తిరుపతి వచ్చేసరికి అంటే తిరుపతిలో సరే తిరుపతి కూడా వెళ్తున్నాం అని తెలిసేసరికి అయితే తిరుపతిలో స్వామివారి సన్నిధిలో, అంటే స్వామివారి అంటే వెంకన్న స్వామి కాదు, తిరుపతి స్వామివారేమో గురుదేవుల బ్రదర్, గురుదేవులు ఎప్పుడు మా బ్రదర్ మా బ్రదర్ అంటుండేవారు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు తెలుసు అండి, ఎవరు తెలుసు, నాకు తెలియదు. ఆ వెంకటేశ్వరుడు ఎవడో, ఆ శ్రీనివాసు అది ఇంకొకడు ఎవడో, ఇంకొకడు ఎవడో, అసలు దేవుడు అంటే ఏంటో నాకు అసలు ఏమీ తెలియదు. దేవుడు అంటే తెలిసింది బాబే, బాబుజీ మహారాజ్ చూపించారు అది దేవుడు అని చూపించారు, ఇది దేవత అని చూపించారు, ఇక్కడ ఇలా ఉండాలి అని చూపించారు, చెప్పారు వారి వాక్కు ద్వారా, కాబట్టి మనం చెయ్యాలి. అలా చూపించిన దేవతల్లో అమ్మ నాన్న కూడా ఉన్నారు. అలా చూపించిన దేవతలు అంటే తత్మా వాళ్ళని తన్నమన్నారు అనుకుంటున్నారా? లేదు, అందరిలో కూడా ఉన్నది నేనే. అందరినీ నువ్వు ఎప్పుడైతే ధర్మంగా వారి ఎడల ఏది కళంకరహితమైన ప్రేమతో ఎప్పుడైతే అందరితో కలిసిమెలిసి ఉంటావో అప్పుడే సేవ సిద్ధిస్తుంది, లేకపోతే సేవ సిద్ధించరు. ఇవన్నీ నేర్పుకున్నారు, స్వామివారికి ఆరోగ్యం బాగుపడలా, కానీ రావటమే. ఎక్కడికి వెళ్ళాము, తిరుపతి దింపారు గురుదేవులు, అంటే మెడ్రాస్ దిగి తిరుపతి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళగానే ముందు ముండనే ఎవరు చేయించుకున్నారు అన్నారు, గురుదేవులు. గురుదేవులకి గుండు చేయించడం కోసం మన కోదండరామయ్య గారు ఇంకా ఇంకెవరో ఉన్నారు కొంతమంది మన వాళ్ళు, ఆనందనే వీళ్ళందరూ ఏదో అన్నారు. సరే గుండు చేయించడానికి గోబా రెడీ చేస్తున్నారు. ఇవ్వ నా కొరికి తీరేది ఇప్పుడు, మరి ఉండిపోయింది కదా, మరి అంటే మనసే సంకల్పించింది, ఇప్పుడు మనసే తెచ్చుకోవాలనుకుంటారు మనసే. కానీ బాహ్యమైనటువంటి ఎప్పుడు స్వామివారు అంగీకరించలే. సరే స్వామివారిని దండం పెట్టుకుని ప్రార్థించుకున్న సమయం కోసం చూశా. మొత్తానికి ఏదో మధ్యలో కొంచెం సమయం దొరికింది, మంగళవారం రాకముందే ఆ క్షౌర క్షౌరకుడు రాకముందే క్షౌరకుడు రాకముందే కాసేపు సమయం దొరికింది. సరే బాబు బాబు స్వామి, మరే మరి మీరు ఏం చూసుకుంటున్నారు, నీలాలు తీసేస్తున్నారు, మరి నేను కూడా స్వామి దండం పెట్టుకున్నాను కదా స్వామి అని. అప్పుడుదాకా స్వామివారితో ఏమీ చెప్పల ఫలానా అని మనసులో అనుకోవడమే తప్ప ఇది నేను అనుకున్నాను, స్వామివారికి చెప్పే అవసరం ఏమని చెప్పల. అడగ ఆ సందర్భం కూడా రాలేదు, దాయాలు ఏం లేదు, సందర్భం ఏం రాలేదు. అంటే స్వామివారు అన్నారు, దేనికి మొక్కావు అన్నారు, దేనికి నువ్వు మొక్కావు, దేనికి నువ్వు అనుకున్నావు అన్నారు. అంటే దేనికి కాదండి, అసలు మీ ఆరోగ్యంగా ఉంటే అసలు దేహానికి ఇంక ఏ ఆచ్ఛాదన లేకుండా అన్ని అర్పించుకుని ఈ మనస్సు మీరు కదలమంటే కదలాలి, చావమంటే చావాలి, ఏమంటే అది ఇంకా అలా అని మొక్కేసుకున్నాను అని అన్ని అన్నం పెట్టుకున్నాను స్వామి. మరి నాకు తగ్గిందా, నాకు వ్యాధి తగ్గిందా అన్నారు. నోట్లో ఎలకాయ పడింది, తగ్గలేదు. మరి నువ్వేలా ఇస్తావు, మరి నువ్వేలా ఇస్తావు అన్నారు. అంతేను, ఇంకా స్వామివారి ముందు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సమయం ఉండేది కాదు. మరి ఎలా ఇస్తావు అంటున్నాను నేను, నాకు తగ్గల, ఒకవేపు మంటలు మంటలుగా ఉన్నాయి, ఒకవేపు నొప్పి నొప్పిగా ఉంది, ఏదో మాత్రం వేసుకుంటున్నావు. ఇప్పుడు నాకు తగ్గినప్పుడు నువ్వు ఎలా ఇస్తావు, నాకు తగ్గితే కదా ఇచ్చేది, అప్పుడు నువ్వు తగ్గితే అప్పుడు అంటే అదొక మిషన్ అన్నమాట. అది తగ్గితే అనుకున్నా ఉంటే బాగుండేదేమో మరి అని తర్వాత అనిపించింది సుమా. కానీ తర్వాత పప్పులు ఉడకవు కదా, అలా ఒకసారి కాదు రెండు ట్రిప్పుల నుంచి అట్లనే రెండు సార్లు స్వామివారు అమెరికా నన్ను తీసుకెళ్లిన సందర్భంలో తిరిగి రాగానే ముందర గుండు స్వామివారు చేయించుకునేది. ఆ గుండు స్వామి ఫోటో కూడా ఉందండి, మీరు చూడాలంటే అక్కడ పెట్టాం, ఇవన్నీ చూపిస్తారు అక్కడ మ్యూజియం, మ్యూజియం లో ఉంది. గుండు స్వామి ఉన్నారా నాన్న మ్యూజియం లో? ఉన్నారు గుండు స్వామి, అందుకని అన్నారు. ఇంకే నోట్లో ఎలక్కాయ పడింది. ఇంకేమంటా? ఇంకేం మాట్లాడడం లేదు, నువ్వు ఇక్కడ పనులన్నీ కానీ సర్దిపెట్టు, నేను ఇప్పుడే వెళ్ళొస్తా బయటికి, తలనీళ్ళాలు ఇచ్చి వస్తాం, స్నానం చేయాలి అని మళ్ళీ మాయించేసి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏది కావాలి భగవంతుడికి? మనసు మున్ననం చేయాలి, మనసుకి ఏమీ లేకుండా చెయ్యాలి. ఇంకా మనసు ఉందన్నమాట, దాని చేత ఏవో పనులు చేయించాలి. ఇప్పుడు ఆ మనసు చేత పని చేయించేవాడు వారే. మనసు ఎవరి మాట వినాలి? మనకి మనసు మాటే మనసు వింటుంది, మన మనసు మాటే మనసు వింటుంది. ఆ మనసు అనేటువంటి ఈ రెండు మనస్సుల్లో ఏమనుకున్నాం మనం? ఎప్పుడు మాటి తలుచుకుంటాము. ఏ మనసుది? మనోహితి వివిధం ప్రోక్తం, శుద్ధం చ అశుద్ధమేవ చ. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం, శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు. అందుకని ఇప్పుడు మనం ఈ లోపల ప్రేరేపణ చేసేటువంటి మనస్సు ఏ రూపాన్ని పొందాలి? శుద్ధ మనస్సుగా తయారవ్వాలి. శుద్ధ మనస్సుగా ఉంటే అప్పుడు చర్యలు చేసేటువంటి తటమా ఈ కదలికలు అన్ని ఇంద్రియాలు ఎలా కదులుతాయి? శుద్ధంగానే ఉంటాయి, పరిశుద్ధంగానే ఉంటాయి. అదే సమయంలో స్వామివారు ఆదేశించారన్నమాట. ఏమని? ఇంకేం దండం పెట్టుకున్నావు అన్నారు. అంటే దొర్లు దండాలు పెట్టుకున్నా, అది దానికోసం తీసుకెళ్ళా మిమ్మల్ని. వెంకటేశ్వర స్వామి చుట్టూ దొర్లు దండాలు పెడతాను స్వామివారి దగ్గర అని అది మాత్రం ఆదేశించారు. దొర్లు దండాలు పెడతానన్నావు కదా, ఆ వెళ్ళి పెట్టిరా అన్నారు. స్వామివారు తెల్లవారు చక్కగా అందరితో సరదాగా ఉపన్యాసం చెప్తూ బోధ చెప్తూ అట్లా ఉంటుండేవారు. ఉండిన తర్వాత అప్పుడు 1 గంటన్నర 2 అయ్యేది. అయిన తర్వాత ఇంకా నువ్వు దొల్లు దండాలు పెడతానన్నావు కదా, ఆ నువ్వు వెళ్ళి పెట్టిరాని. ఏమండి పెట్టిరామన్నా? సరే. అప్పుడు నాకు తోడు ఎవరో వచ్చారు, సీతక్క. సీతక్క శారదక్క ఇద్దరు ఉండేవారు. నా వెనకాల పాండన్నయ్యను సీతక్క వచ్చారు. ఇద్దరు వెళ్ళి పుష్కరంలో స్నానం చేసి తడి బట్టలతో, అప్పటికి ఇంతమంది జనం ఉండేవారు కాదు, అప్పుడు చక్క తేలిక దొరికేవాడు దేవుడు కూడా, చక్కగా వెళ్ళి నా ఉద్దేశం మొదటిసారి అయితే 3 సార్లు దొర్లు దండాలు పెట్టినట్టు గుర్తున్నారు. గుర్తు సుమా చేసి తడి బట్టలతో దొర్లు దండాలు పెట్టి మళ్ళా అక్కడ స్వామి దర్శనం చేసుకుని మళ్ళా వచ్చి అసలు స్వామి మన ప్రత్యక్ష పరమేశ్వరుడికి నమస్కారం పెట్టుకుంటే అప్పుడు వెళ్ళొచ్చా బాగుంది చూడు అంటే ప్రేరణ నాకు. అందుకని నాకు దొర్లు దండాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ దొర్లు అనుకోండి ఏమవుతుంది? ఇక్కడ ఎంతమంది భక్తులు నడుస్తుంటారు అక్కడ, అంతమంది భక్తులు. ఇప్పుడు మరి చిన్నప్పుడే ఆయుష్ ఉండదు, చాలా చిన్న ఆయుష్ అనుకునేటువంటి మరి శంకర భగవత్పాదాచార్యుల వారికి మరి ఆ తల్లిదండ్రులు ఏం చేశారు? ఆయుష్ 7 సంవత్సరాల ఎంత 16 సంవత్సరాల ప్రాయంలో వారికి ఇంకా జీవితం ఉండదు అనుకునేటువంటి అటువంటి పుత్రుడు కావాలా, లేకపోతే పూర్ణాయుష్ కలిగినటువంటి సామాన్యుడు కావాలా, అంటే 16 ఏళ్ల మహాజ్ఞాని కావాలి అనుకుని ప్రార్థించుకున్నారు. కానీ ప్రార్థించిన తర్వాత స్వామివారిని ప్రసాదించిన తర్వాత తల్లిదండ్రి ఏం చేశారు? శివభక్తులు కదా, ప్రతి సాధు మహాత్ముని పాదముల మీద నమస్కారం చేస్తూ వచ్చారు. చేస్తూ వస్తే వాళ్ళు ఏమన్నారు? వారు చిరంజీవ అన్నారు, దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు. 16 ఏళ్ళు రానే వచ్చేస్తుంది, వీరు ఆశీర్వచన జరిగింది. అయ్యా ఇట్లాంటి సంగతి అయితే మాట వస్తనే పోదు సుమా. మహాజ్ఞాని అయ్యి ఎంతో సేవ చేయాల్సి ఉంది ఈ ప్రపంచానికి, ప్రపంచాన్ని ఉద్ధరించాలి, అటువంటి మహాజ్ఞానిగా ప్రకాశిస్తాడు అని ఆశీర్వచించారు. చిన్నవారు సామాన్యులు కాదు, ఇప్పించుకున్న వాళ్ళు కూడా సామాన్యులు కాదు. చెప్పైంది అక్కడ. ఇప్పుడు అందుకని మనం కూడా మన పిల్లలకేంటి, మనమేంటి, శక్తి కొలిది, శక్తి ఉన్నంత మేరకు మనం కూడా ఏం చేయాలి? ఆయా సేవలకి మహాత్ములు ఎలాగా దూరి దూరి మరి ఎక్కడ ఏ సేవ చేస్తే మనకి పునీతమవుతామో అని ఎంత ఆరాటపడుతూ చేసుకున్నారో మనం కూడా అలా చేసుకున్నప్పుడే అటువంటి తృప్తి ఆనందము మనకి కలుగుతుంది. ప్రతి తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ప్రతి చోట ఇదే సన్నివేశం మళ్ళా రాఘవేంద్ర స్వామి వారి సన్నిధికి వెళితే కూడా అక్కడ మనవాళ్ళు కూడా చేస్తుంటారు. కాకపోతే రాత్రులు అర్ధరాత్రులు చేస్తున్నారు పిల్లలు కొంతమంది, అడుగులు అడుగులు, తర్వాత ఇలా వంగి నమస్కారం చేస్తూ లేస్తూ. మూలలు దండాలు చాలా రకాలున్నాయి అందులో కూడా, అడుగులు అడుగు ఇలా వేసుకెళ్తూ ఇలా ఒక ప్రదక్షిణ, లేకపోతే ఇలాగ నమస్కారం పెట్టి మళ్ళా లేచి ఒక అడుగు వేసి మళ్ళా అక్కడ నమస్కారం పెట్టి మళ్ళా లేచి. శరీరాన్ని కష్టపెట్టమని కాదు, వయసులు అయిపోయిన వాళ్ళు ఇవన్నీ ఏం చేయకండి. మీరు ఇక్కడ కూర్చుని ధ్యానం చేయాలి. మీ వయసులు అంతే పెద్ద అయిన తర్వాత ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఆ సమయానికి వచ్చేసరికి ఇప్పుడు ఇలా కూర్చునేసరికి మనం ఎంత పరుగు పెట్టుకుని మనసు ఇక్కడే ఉండాలి. ఎక్కడుండాలి? నువ్వు కూర్చున్నాను, నా కాలు ఇలా ఉంది, నేను ఇలా బాసి పెట్టేసుకున్నాను, నా చేతులు కదులుతున్నాయి, నా మొహం మాట్లాడుతుంది, ఇది కాదు. నువ్వెక్కడున్నావో, నీ స్థితి ఏమిటో, నీ అంతరాత్మలో ఉన్నటువంటి భగవంతుని యొక్క భగవంతుని వైపు నీ మనస్సు అంతర్ముఖం అవ్వాలి. ఇక్కడ ముందు ప్రారంభిస్తే, ఇక్కడ ఈ సాధన కుదిరితే నువ్వు ఎక్కడ వెళ్ళినా నీ వెంటబడొస్తుంది అది. ఎందుకని? భగవంతుడు నిన్ను విడిచిపెట్టలేడు కనుక, మళ్ళా ఇంకొక సంవత్సరం వెళ్ళా, ఆ సంవత్సరం కూడా డొల్లు దండాలు చేశా. మళ్ళా రెండోసారి, మళ్ళా మూడోసారి అమెరికా నుంచి వస్తూ మళ్ళా అప్పుడు మాత్రం మెడ్రాస్ దిగిన తర్వాత ఇంకా తిరుపతి ప్రయాణము లేదు. మళ్ళా ఇప్పుడైతే చాలా బిజీ అయిపోయాడు దేవుడు. అసలు అయినా ఈ దేవుడు వచ్చాడు కదా. మనం ఇలా వెళ్ళిపోయి ఉన్నాడు, కావాలంటే ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, ఎవరు పోరు ఉండదు మనం చేయడమే. అందుకని డొర్లంటే మామూలుగా నేను దొర్లుతున్నాను అని కాదు. అక్కడ ఆ ఇసక రేణువులు భగవద్భక్తుల పాద ధూళీనా శిరమోన దాల్చేదెప్పుడు, భగవద్భక్తుల పాద ధూళి నా శిరమోన దాల్చేదెప్పుడు, తాలు పట్టి పావన నామా పట్టి కవిడువాకు స్వామి, పాదాలు పట్టి పావన నామా పట్టి కవిడువాను స్వామి, నీ పాద పట్టి పావన. అది నందు మీరు పట్టలేదా? అది మరి మాట్లాడచ్చు కదా, దేహాభిమానం పోవాలి. నీ పాదాలు పట్టి పావన నామా పట్టి కవిడువాకు స్వామి, నీ పాదాలు చిక్కులు పెట్టకు శ్రీకాళి పుత్ర, చిక్కులు పెట్టకు శ్రీకాళి పుత్ర, నీ దాసాన దాసులము స్వామి, నీ దాసాన దాసులము స్వామి, నీ దాసాన దాసులము స్వామి, నీ నరక బాధలందుతుంది నన్ను మరువకు, నరక బాధలందుతుంది నన్ను, నరక బాధలందుతుంది నన్ను మరువకు, లేదు సుఖము లేదు లేశమైనను, శాంతి లేదు శాంతి లేదు సుఖము లేదు లేశమైనను, మరక బాధలందుతుంటి నన్ను మరువకు, మాయలో మునిగితిని దారి చూపవాని మాయలోనే మునిగితిని నీ మాయలోనే మునిగితిని దారి చూపవాని మాయలోనే మునిగితిని నా స్వామి నిన్నే శరణటిని కరుణ చూపవా నా స్వామి నిన్నే నా స్వామి నిన్నే శరణటిని కరుణ చూపవా నా స్వామి నిన్నే విడువనయ్య మరువనయ్య నీదు నామము మరతు నన్న మరపురాని మధుర నామము విడువనయ్య మరువనయ్య నీదు నామము విడువనయ్య మరువనయ్య నీదు నామము నీ మరతు నన్న మరపురాని మధుర నామము విడువనయ్య మరతు నన్న మరపురాని మధుర నామము మంత్రుడైతి హీనుడైతి బంధనములచే మందుడైతి హీనుడైతి బంధనములచే శాంతి లేదు సుఖము లేదు లేశమైనను శాంతి లేదు సుఖము లేదు లేశమైనను వందనంబు చేయుచుంటి కరుణ చూపుమా నీకు వందనము చేయుచోటి నీకు వందనము చేయుచుంటి కరుణ చూపుమా నీకు విడువనయ్య మరువనయ్య నీదు నామము మరతు నన్న మరపురాని మధుర నామము విడువనయ్య నే మరతు నన్న మరపురాని మధుర నామము నా తల్లి తండ్రి దాత భ్రాత బంధువీవని నా తల్లి తండ్రి దాత భ్రాత బంధువీవని ఉల్లమందు నమ్మియుంటి నన్ను బ్రోవవా ఉల్లమందు నమ్మియుంటి నన్ను బ్రోవవా చల్లని కృప చూపుమయ్య కాళీ ప్రసాద నీ చల్లని కృప చూపుమయ్య కాళీ ప్రసాద నీ చల్లని విడువనయ్య మరువనయ్య నీదు నామము మరతు నన్న మరపురాని మధుర నామము విడువనయ్య మరువన్ నే మరతు నన్న మరపురాని మధుర నామము నే మరతు నన్న మరపురాని మధుర నామము నే మరతు నన్న మరపురాని శ్రీ గురుదేవుని స్తుతర భక్తిని సేవలు చేసేటప్పుడు భగవద్ భక్తుల పాద ధూళి నా శిరమున దాల్చేటప్పుడు శ్రీ గురుదేవుని చిరుతర భక్తిని సేవలు చేసేటప్పుడు భగవద్ భక్తుల పాద ధూళినా శిరమున రాల్చే శ్రీ గురుదేవుని చిరుతర భక్తిని సేవలు చేసేటప్పుడు భగవద్ భక్తుల పాద ఏదో ఒకప్పుడైనా గబుక్కున చొరబడి ఈ నరక బాధలు దొరుకుతున్నాయి. నుంచుంటి నన్ను మరవకయ్యా బాబు, ఆయనకి ఎప్పుడు మరపలేదులేని. కానీ మాయ మాత్రం నీ మాయే, నీ మాయలోనే మునిగి తిని దారి చూపాలి, తప్పదు. కాబట్టి ఎవరిని శరణ పొందుతున్నావు? ఎట్టొచ్చి ఏమి తలుచుకున్నా స్వామి నిన్ను శరణం తిని కరుణ చూపవా. ఈతలో కూడా గురుగీత మంత్రాల్ని మనం చదువుకుంటూ ఏమంటున్నాము? గురుదేవులు ఎటువంటి స్వరూపమో తెలుసుకుంటూ ఆకన్న మాత్రం నమః ఎక్కడుందో చూసుకుంటాం. మీడే చూసుకుంటున్నావా లేదా అంటే నమస్కారం పెడుతున్నాను. నమః నమస్కారం కోసం చూసుకుంటున్నావా లేదా? తర్వాత ఇంకేం చూసుకుంటున్నాము? నమస్కారం చూస్తున్న తర్వాత ప్రసాదం, ప్రసాదం చూసుకోద్దండి. ఎప్పుడైతే సూర్య నమస్కారం పెట్టావో ప్రసాదం కదా, మరి ప్రసాదం లేకుండా ఎలా ఉంటుంది? ఆ ప్రసాదం నువ్వు అనుకుని కనిపించినే ప్రసాదం మాత్రమే కాదు, నీకు ఒక అనంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది అక్కడున్న అందులో ఇమిడి ఉన్నది. అందుకని ఇటువంటి నమస్కార ప్రసాదాల మధ్యలో దానికి ముందు నీకేమవుతోంది? కొంచెం మందత ఏర్పడుతోంది. మరి అవుతుంది కదా, ఒకవేళ దేహానికి మందత్వం వస్తే రాగాక. కానీ నువ్వేమనుకుంటున్నావు, ఏం చేద్దామండి దేహం సహకరించటం లేదు అని మళ్ళా దేహపరంగా కొంత భారతం ఎప్పుతాం. అప్పుడు భారతం ఎప్పటం లేదా? అడిగేవాళ్ళు భారతం ఎప్పుతున్నారు, చెప్పేవాళ్ళు కూడా అదే భారతం అన్నారు. నరక భారతం. ఏం భారతం? నరక భారతం, నరత్వ భారతం ఇప్పుతున్నాం మనం. ఏమని? ఏమా బాగున్నావా? ఏమా బాగున్నావా? మీ ఊరి పక్కనే మొన్నటి దాకా ఉత్సవాలు చేస్తాను, రాలేదేంటి? అమ్మో ఏం చెప్పమంటారు మాతాజీ, ఇంట్లో మా అత్తగారు లేవరా? మా అత్తగారు అన్ని సేవలు చెయ్యాలా? సరే నేనంటారా? ఒకసారి గొంతు మీద చేయరాయండి మీరు. రేపు బాబుజీ ఆరాధనలు వస్తున్నాయి, గొంతు బాగుండాలి. అదేంటమ్మా ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు కదా? మాట్లాడటానికి కాదమ్మా, పాడటానికి. ఏమండి? అవునా? అందుకనే నేను కొత్త మంది కూడా తీసుకొచ్చా. మొన్న హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా వేసుకుంటారా? మీ గొంతు కూడా పోతూ ఉంటుంది కదా, అందుకు తీసుకొచ్చా. ఏమండి ఇదంతా కలిపితే ఏమవుతుందండి? భారతమేనా? నరభారతం. అప్పటికి మనం ఇప్పుతాం. ఇది రెండు ఎలా రాసుకుంటుంటే ఎలా ఉంటాయి? అవునా? వద్దులే బాబు, నీ మందు నీ దగ్గరే ఉంచుకోవే, నీ గొంతుకు ఉపయోగపడుతుంది. నా దగ్గర ఇంకో మందు తెలుసా అని మనం ఇంకొకటి మందు పెడతాం అంతే కదా. అవునా? ఉందండి మందు, ఉంది. ఆ పాడించుకుంటాడో లేకపోతే నోరు మూయించుకుంటాడు మనకేంటిదా? ఒకటే, కావాలంటే చేయించుకుంటాడు లేకపోతే కూర్చోబెడతాడు. పాడమంటే పాడతాం, ముయ్యమంటే ముయ్యం, వాడే ముయించేసి చేస్తాడు. మనం ముయ్యమంటే ఎక్కడ మూసావు?